സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
మొదటి అధ్యాయం అర్జున విషాద యోగ పూర్తి చేశాం. ఈరోజు ఆ అధ్యాయానికి సారాంశం చెప్తాను. ప్రతి మనిషి ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు అనేక రకములైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటాడు. వాతావరణం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అందులో మన దేశంలో 6 ఋతువులు, ఒక్కొక్క ఋతువు 2 నెలలు, సంవత్సరం అంతా మారుతూ ఉంటుంది వాతావరణం. అలా వాతావరణం మారినప్పుడు అనేక రకములైనటువంటి వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి మనుషులకి. ఆ వాతావరణంలో బ్యాక్టీరియా వల్లనో, వైరస్ వల్లనో, ఈ స్వైన్ ఫ్లూ, అక్కడ ఆంధ్రాలో చూడండి, తెలంగాణ ఆంధ్ర అంతా స్వైన్ ఫ్లూ, తమిళనాడులో డెంగ్యూ ఫీవర్, ఇట్లాంటి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి వాతావరణం ప్రభావం వల్ల. ఈ మధ్య కొత్తగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎయిడ్స్ అనేటటువంటిది వస్తున్నది కదా. ఎయిడ్స్ అంటే ఏమిటి అర్థం? AIDS, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ డెఫిషియంట్ సిండ్రోమ్ అంటారు. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ సిండ్రోమ్, దాన్ని ఎయిడ్స్ అంటారు. వాతావరణం వల్ల వచ్చేటటువంటి ఈ యొక్క ప్రభావం వల్ల మనిషి అనారోగ్యానికి పాలవుతాడు. కొంతవరకు నియంత్రణ చేయగలం బయట వాటిని, వాతావరణాన్ని, ఈ మస్కిటోస్, దోమల్ని, వైరస్, బ్యాక్టీరియా, ఒక కొంతవరకు వాటిని నియంత్రించగలం. కానీ వాటిని పూర్తిగా నియంత్రించలేం. అందువల్ల వ్యాధులు వస్తూనే ఉంటాయి మనుషులకి. వ్యాధి రావడానికి మరొక కారణం ఏమిటి అంటే, ఆ వ్యక్తి యొక్క శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం. వ్యాధి నిరోధక శక్తి ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ అంటారు. బయట వాతావరణం వల్ల వచ్చేటటువంటిది ఒక కారణం. వస్తే అందరికీ రావాలి కదా. మరి బయట వాతావరణమే కారణమైతే వ్యాధి అందరికీ రావాలి కదండి. అందరికీ రావట్లేదే అంటే ఏమిటి? మరొక కారణం ఏదో ఉండి ఉండాలి. రెండవ కారణం ఏమై ఉంటుంది? వ్యక్తిలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి లోపం. నా శరీరంలో గనక వ్యాధి నిరోధక శక్తి లేకపోతే ఆ వ్యాధి నన్ను అంటుకుంటుంది. కనుక మనం తేలికగా చేయగలిగింది ఏమిటి అంటే, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అవునా? బయట నియంత్రణ పూర్తిగా మనం చేయలేం. కొంతవరకు శుభ్రంగా ఉంచుకుంటాం వాతావరణాన్ని, నీటి కాలుష్యం లేకుండా, వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోగలుగుతాం. కానీ నేను కనుక వ్యాధి నిరోధక శక్తిని బలంగా సంపాదించుకుంటే నాకు క్షేమం ఆరోగ్యంగా ఉండడానికి. ఈ క్షయవ్యాధి అంటారు చూసారా, క్షయవ్యాధి, స్వైన్ ఫ్లూ ఇట్లాంటివన్నీ దగ్గరికి వెళ్ళిన డాక్టర్లు అందరికీ రావు, దగ్గరికి వెళ్ళిన అందరికి వాళ్ళందరికీ రావు. దగ్గరికి వెళ్ళకపోయినా కూడా, ఎక్కడో దూరంగా ఉన్నా కూడా వాడికి అంటుకుంటుంది. కారణం ఏమిటంటే వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్ల మనలో. కనుక ఏం చెయ్యాలి? వ్యాధి నిరోధక శక్తి భగవంతుడు ఇచ్చాడు, వ్యాధి నిరోధక శక్తి మనకు కొంతవరకు. ఆ ఇచ్చిన దాన్ని మనం రక్షించుకోవాలి మంచి ఆహారంతో, నిద్ర అలవాట్లు, వీటి ద్వారా మనం మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. కనుక మన ప్రయత్నం ఎక్కువ ఉండాలి, విషయం అది. అంతేగాని కాస్త గాలి మారిందంటే తుమ్ములు వస్తాయి కొంతమందికి, కాస్త నీరు మారిందంటే జలుబు చేస్తుంది, మరి కొంతమందికి ఆహారం మారిందంటే స్టమక్ అప్సెట్, చిన్న చిన్న వాటికి అప్సెట్ అయిపోతూ ఉంటుంది బాడీ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తట్టుకోలేరు, అందుకని ఇల్లే దేవాలయంలా కూర్చుంటారనమాట ఎక్కడికి కదలకుండా. అలా అని చెప్పి జీవితాంతం అట్లా ఉండలేం కదా, కనుక మనం శక్తిని పెంచుకోవాలి. ఇది వచ్చి శారీరక ఆరోగ్యాన్ని గురించి ఇప్పుడు చెప్పింది. ఈ విషయం అంతా శారీరక ఆరోగ్యానికి గురించి చెప్పాం. మానసిక ఆరోగ్యం చెప్పాలి కదా. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మానసిక అనారోగ్యం అంటే ఏమిటి తెలుసుకోవాలి ముందు. మానసిక అనారోగ్యం పోవాలి అంటే మానసిక ఆరోగ్యం రావాలి. మానసిక అనారోగ్యం ఏమిటి అంటే మనిషిలో మనస్సులో ఉన్నటువంటి రాగ ద్వేషాలే మానసిక అనారోగ్యం. రాగ ద్వేష కామ క్రోధ ఈర్ష అసూయ ఇవన్నీ కూడా మానసిక రోగం అంటారు. అవన్నీ మనసులో ఉంటాయి. భయం, విపరీతమైన భయం, ఇలాంటివన్నీ మనసులో ఉన్నప్పుడు మనిషికి ఓర్చుకోలేనితనం, ఇట్లాంటివన్నీ కూడా మానసిక రుగ్మత అంటారు. ఇలా మనం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. అలా బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇంట్లో వాళ్ళే కారణం, మన ఇరుగు పొరుగు కారణం అని అనుకుంటూ ఉంటాం మన బాధకి. నాలో వచ్చినటువంటి మానసిక అలజడికి, మానసిక అశాంతికి మనస్సులో శాంతి లేదండి, చాలా కష్టపడుతున్నాను నేను, నిద్ర పట్టడం లేదు, ఏమిటి అంటే మా కోడలు చెప్పిన మాట వినడం లేదు, లేకపోతే మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు, ఇలా ఆ వ్యక్తి మీదనో ఈ వ్యక్తి మీదనో మనం ఎప్పుడు ఏదో ఒక కారణం చూపిస్తూ నా దుఃఖానికి వాళ్లే కారణం అని బాగా అలవాటు అయిపోతుంది మనుషులకి. అందుకని ఏం చేస్తామంటే ఎంతసేపు వాళ్ళని గురించి ఆలోచిస్తాం, నీ వల్లనే నాకు ఇట్లయింది, నీ వల్లనే నాకు ఇట్లయింది అని చెప్పి మనస్సంతా దాని మీదనే ఉంటుంది. మన వాళ్ళైతే ఏం చేస్తామంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, నువ్వు ఇలా ఉండడం వల్ల నాకు ఇట్లా ఉన్నది కనుక నువ్వు మారాలి, నీ నడత మార్చుకోవాలి, నేను చెప్పినట్లు నువ్వు వినాలి, అలా వింటేనే నేను అన్నం తింటాను, నిద్రపోతాను, లేకపోతే నాకు సుఖం లేదు అని వాళ్ళని మరీ చెప్పెల్లా మార్చడానికి ప్రయత్నం చేసి అబ్బాయినో అమ్మాయినో కోడలనో కూతురునో ఇట్లా అల్లుడు వస్తే అల్లుడిది కూడా అల్లుడు కోడల వల్ల కదా వస్తాయి కూడా కొన్ని సమస్యలు, లేకపోతే ఆడపడుచులు ఇరుగు పొరుగు ఇంట్లో బావమరుదులు వీళ్ళందరూ ఒకళ్ళారు వద్దరా, వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా మనకు ఇష్టమైనట్టుగా మార్చుకోవడానికి అత్యంత శ్రమ పడతాం. ఇది జరిగే పని కాదు. నీ శ్రమ శ్రమగానే ఉంటుంది కానీ నీకు శాంతి రాదు. ఇందాక వాతావరణ కాలుష్యం ఎట్లా చెప్పాను, అదేవిధంగా ఇక్కడ అవతలి మనుషులు నా మానసిక అశాంతికి కారణం వాళ్ళ ప్రవర్తన అన్నప్పుడు వాళ్లే కారణం అనుకుంటున్నానే కానీ నా మనస్సే కారణం అని చెప్పి తెలుసుకోవడంలో నేను అక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ చెప్పాను శరీరానికి. ఇక్కడ మనస్సులో మనలో ఉన్న ఈ యొక్క లోపాలని మనం సరిదిద్దుకోవాలి. మనస్సులో ఉన్నటువంటి దోషభావాలని, తప్పు ఆలోచనలను అనుమానించడం, విభేదించడం అవతల వాళ్లతో, వెంటనే వాళ్ళని తప్పుపట్టడం అవతల వాళ్ళని, వాళ్ళ మీద నింద వేయడం, ఇటువంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతోంది, మన మనస్సు అలజడి చెందుతోంది. మన మనస్సులో దానికి మానసిక బలం లేదు, అది మానసిక బలహీనత. మానసిక బలహీనత వల్లనే మనం అవతల వాళ్లలో లోపాలు చూసి అదే నా యొక్క దుఃఖానికి కారణం అని చెప్పి అంటూ ఉంటాం. ఇలా మనం వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కడుపుతాం. అప్పటికీ మనకు 70 ఏళ్ళు వచ్చేస్తాయి. శాస్త్రం అంటుంది అలా వృధా చేసుకోవాకు జీవితాన్ని. చిన్నప్పుడే నీ యొక్క మనస్సుని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ మనస్సుని బలవంతంగా నువ్వు తయారు చేసుకోవాలి. బలహీనమైన మనస్సు, బలహీనమైనటువంటి మనస్సు. ఏది బలహీనం మనస్సు అంటే రాగ ద్వేష కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో ఉండే మనస్సు, అది బలహీనమైన మనస్సు. ఆ బలహీనమైన మనస్సు దాన్ని ఆరోగ్యవంతం చెయ్యాలి. ఆరోగ్యవంతం చెయ్యాలి అంటే దానికి బలాన్ని ఇవ్వాలి మనం, టానిక్ ఇవ్వాలి. ఏం టానిక్ అంటే మెడికల్ షాప్లో దొరకదు, మెడికల్ షాప్లో దొరికేటటువంటి టానిక్ కాదు. ఆ మెడికల్ షాప్లో దొరికే టానిక్ పనిచేయదు. ఏం పనిచేస్తుందంటే భగవద్గీత టానిక్కే పనిచేస్తుంది. భగవద్గీత దేనికోసం అంటే మన మానసిక బలహీనతలని పోగొట్టి మన మనస్సులో ఒక దార్ఢ్యతని, సరి అయిన ఆలోచనల్ని, ఆ ఈర్ష అసూయ ద్వేష రాగ శోక మోహాలన్నింటినీ తొలగించడానికి ఒక శిక్షణ కార్యక్రమం కావాలి. అది తీసుకున్నామంటే మనకు మానసిక బలం వస్తుంది. ఆ మానసిక బలం వచ్చినప్పుడు నా దుఃఖానికి కారణం మరెవరూ కాదు, నా ఆలోచనలే, నా భ్రమలు, నా ఆలోచనలు, నా మనసులో ఉన్నటువంటి బలహీనమైనటువంటి ఆలోచనలే కారణమని తెలుసుకుంటే నేనేం చేస్తానప్పుడు నా మనస్సుని ఎలా మార్చుకోవడానికో ప్రయత్నం చేస్తాం. అలా చెయ్యాలి అంటే మనకు ఒక మార్గదర్శనం చేసేటటువంటి వ్యక్తి కావాలి. అలా మార్గదర్శనం ఎవరు చేస్తారంటే వైద్యుడు. మందు ఎవరిస్తారు? బలమైన టానిక్ ఎవరిస్తారు? సొంత వైద్యం చేస్తామా? ఇంటి వైద్యం, అమ్మమ్మ వైద్యం చేస్తాను అనకూడదు. వ్యాధి ముదిరినప్పుడు మన సొంత వైద్యం చెయ్యకూడదు, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వైద్యుడి దగ్గరికి వెళితేనే మనకు ఆరోగ్యం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ భగవద్గీతలో అర్జునుడు సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఎలాగైతే వ్యక్తికి సంసార రోగం అంటారు దాన్ని, మనస్సు ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో, రాగ ద్వేష కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష అసూయ వీటన్నిటితో మనస్సు నిండిపోతే అది సంసారం అంటారు దాన్ని, సంసార రోగం అంటారు వేదాంతంలో దాన్ని. సంసార రోగం అంటారు. ఈ సంసార రోగం పోవడానికి వైద్యుడు ఎవరంటే శాస్త్రాన్ని చెప్పే గురువు. అటువంటి గురువు మాత్రమే ఈ యొక్క సంసార రోగాన్ని పోగొడతారు. ఇప్పుడు అర్జునుడు యొక్క సంసారం అంటే అర్జునుడికి ఉన్నటువంటి సమస్య ఏమిటి అని చెప్పి మనకు ఈ మొదటి అధ్యాయంలో వ్యాసుల వారు మనకు ప్రవేశం చేస్తారు. భగవద్గీతలో 1వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఎటువంటి సందర్భంలో అర్జునుడికి తన యొక్క అంటే మనసులో ఉన్నటువంటి బలహీనత వ్యక్తమైంది, వెలుపులకు వచ్చింది అనడానికి ఒక సందర్భం కావాలి కదా. దుఃఖం ఎప్పుడు రాదు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే కదా వస్తుంది. ఒక పరిస్థితి వచ్చినప్పుడే మనిషికి కష్టం అనేది తెలుస్తుంది. కష్టం ఎప్పుడు ఉంటుందా మనకు? ఒక పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది. అర్జునుడి యొక్క మానసిక బలహీనత బయటపడడానికి ఒక సందర్భం కావాలి, ఒక పరిస్థితి ఏర్పడింది. అదే 1వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా మనకు వ్యాసుల వారు చెప్తారు. సంజయుడి ద్వారా, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ వామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడిగాడు, నా పిల్లలైన కౌరవులు, పాండవులు, పాండుపుత్రులు ఏం చేస్తున్నారు యుద్ధ రంగంలో అని అడిగాడు. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు, మీ యొక్క పుత్రుడు దుర్యోధనుడు ఈ సేనలందరినీ చూశాడు, చూసి తన యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా చూసి చాలా తక్కువ ఉన్నది సైన్యం, మన సైన్యం మనకు చాలదు అని చెప్పి భయపడుతున్నాడు అన్నాడు. 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నది, పాండవులకి 7 అక్షౌహిణులే సైన్యం, అయినా సరే మనకున్న సైన్యం చాలదు అని అంటున్నాడు. అంటే ఏమిటి, అధర్మం ఉండడం వల్ల అతని వైపు, దుర్యోధనుడి వైపు, దుర్యోధనుడికి తాను చేసింది అక్రమం అని తెలుసు, అధర్మం అని తెలుసు. అలా చెయ్యడం వల్లనే ఒక రకమైనటువంటి భయం ఉన్నది మనిషికి. తాను చేసింది అక్రమం అధర్మం అని మనసులో ఉండడం వల్ల ఎంత సైన్యం ఉన్నా కూడా వీళ్ళందరూ చాలరు మనకు, మనం యుద్ధంలో జయిస్తామో లేమో అనేటువంటి భయం ఏర్పడింది దుర్యోధనుడికి. అప్పుడు ఆ సైన్యాన్ని అంతా చూసి ఎవరెవరు ఉన్నారు అని చెప్పి చెప్తూ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి చెప్తున్నారు, మన వైపు ఇంతమంది సైన్యం ఉన్నారు, మీరు పాండవుల వైపు మమకారంతో యుద్ధం చెయ్యకండి, మీరు ఇటువైపు యుద్ధం చెయ్యాలి అని చురుకుగా చెప్పి చెప్పనట్లుగా చెప్పాడు, తెలిసి తెలియనట్లుగా. ఆ వర్ణన అయిన తర్వాత అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడు, హే కృష్ణ, నా యొక్క రథాన్ని ఆ సేనల మధ్యలోకి తీసుకువెళ్ళు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ రథ సారథి కదా, ఆ యొక్క రథాన్ని, అర్జునుడి రథాన్ని మధ్యలోకి తీసుకువెళ్ళాడు. కరెక్ట్గా ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ద్రోణుడు భీష్ముడు ఉన్న వైపుకి తీసుకువెళ్ళాడు, వాళ్ళ ముందుకి. అక్కడికి తీసుకువెళ్ళగానే అర్జునుడు వాళ్ళని చూసి ఒకేసారి దుఃఖం పెల్లుబికింది, మమకారం వచ్చింది వాళ్ళ మీద, అనురాగం పెరిగింది. నా గురువు గారు, మా తాతయ్య గారు, మా పిల్లలు, మా మామయ్యలు, మా పినతండ్రులు, వీళ్ళందరూ అనేటటువంటి భావన వచ్చింది. నా వాళ్ళు, వీళ్ళందరూ నా వాళ్ళైతే నేను ఎట్లా యుద్ధం చేయాలి, వీళ్లతోనా నేను యుద్ధం చేసేది. పుష్పాలతో పూజించవలసినటువంటి పెద్దవాళ్ళు వాళ్ళందరూ, వాళ్ళందరి మీద బాణాలా వెయ్యాలి నేను, ఇంతటి ఘోరమా అని అర్జునుడి మనస్సులో అనురాగం పెరిగింది. రాగం, అనురాగం పెరిగింది. ఎప్పుడైతే అనురాగం పెరిగిందో అర్జునుడి నిర్ణయం మారిపోయింది మనస్సులో. అర్జునుడి నిర్ణయం మారిపోయి ఆ అనురాగం దేనికి దారితీసిందంటే శోకానికి దారితీసింది. 1 నుంచి 20వ శ్లోకం వరకు ఆ యొక్క సందర్భాన్ని చెప్పిన తర్వాత 21 నుంచి 25 వరకు అర్జునుడు యొక్క మాటలు కృష్ణుడితో ఏమన్నాడు, హే ఋషికేశ, ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని, నా రథం అక్కడ ఆపిన తర్వాత వీళ్ళందరినీ నేను చూస్తాను అన్నాడు. చూస్తానన్నాడు, కానీ ఏమైంది, అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరి మీద మమకారం పెరిగి రాగ శోక మోహాలకి లోనైనాడు. మమకారం, ఇప్పుడు మన దుఃఖానికి కూడా కారణం ఏమిటో తెలుసా, అక్కడికక్కడే చెప్పుకోవాలి, లేకపోతే కథగా వింటూ పోతాం మనం. అర్జునుడి దుఃఖానికి కారణం వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా బాధ జరిగితే, బాధ కలిగితే నాకు బాధ అనేటటువంటి మమకారం వచ్చేస్తుంది. ఆ మమకారం ఏం దారికి తీస్తుందంటే దుఃఖానికి దారి తీస్తుంది. మన జీవితంలో కూడా అంతే, మా అబ్బాయి, మా అమ్మాయి, నా వాళ్ళు వీళ్ళు అనేటటువంటి అభిమానాన్ని మనం అతిగా పెంచుకుంటాం. అలా పెంచుకొని వాళ్ళకి ఏదన్నా జరిగినప్పుడు తట్టుకోలేము, తట్టుకోలేక దుఃఖపడతాం, దేవుణ్ణి కూడా నిందిస్తాం. నీకు కళ్ళున్నాయా, అసలు నీకు హృదయం ఉందా, ఏదో వీళ్ళకే ఉన్నట్టు హృదయం ఆయనకి లేనట్లు, నీకు హృదయం ఉందా, అసలు నీ హృదయం రాయి అంటే గట్టిగా ఉంటుందా ఏమిటి, నీకు కరుణే లేదా అని అడుగుతాం మనం. మనకు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణే అనుమానిస్తాం మనం. భగవంతుణ్ణి పూజించడం కూడా మానేస్తాం, లేకపోతే భగవంతుని మార్చేస్తాం. అది మనం చేయగలిగింది ఏమిటంటే దేవుణ్ణి పూజించడం అన్న ఆపేస్తాం, లేకపోతే దేవుణ్ణి మార్చేస్తాం. అంత గొప్పవాళ్ళం మనం. దేవుణ్ణి మార్చేసి ఇంకో దేవుణ్ణి పట్టుకుంటాం, ఆయన కనుక తీర్చకపోతే ఇంకొక దేవుణ్ణి పట్టుకుంటాం. ఏముంది మనకేముంది, ఎంతమందో దేవుళ్ళు, ఒకళ్ళ ఇద్దరా, ఎంతమందినైనా మార్చుకోవచ్చు. అట్లా చేస్తూ ఉంటాడు మనిషి ఎప్పుడు దుఃఖం వచ్చినప్పుడు. అదేవిధంగా అర్జునుడు కూడా ఇక్కడ తన యొక్క మమకారంతో, ఎక్కువ మమకారం వల్ల దుఃఖానికి లోనైపోయినాడు. లోనవడం వల్ల ఏమైంది, వీళ్ళందరినీ చూసిన తర్వాత హే కృష్ణ అని చెప్పి చివరికి సంజయుల వారు చెప్తున్నాడు అర్జునుడికి. నోట మాట రావడంలా ఇంకా దుఃఖం ఎప్పుడైతే పెళ్ళూవికిందో, వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు, అర్జునుడి భావం ఎలా ఉంది, వీళ్ళందరినీ నేను ఎలా చంపేది అని చెప్పి అర్జునుడు ఆలోచిస్తున్నాడు అన్నాడు. అర్జునుడు ఆలోచిస్తున్నాడని చెప్పిన తర్వాత మళ్ళీ అర్జునుడు వచ్చాడు ఎక్కడి నుంచి, 28వ శ్లోకం నుంచి మళ్ళీ అర్జునుడు మాటలు మొదలవుతాయి. తన యొక్క మనస్థితి ఏమిటి అని మనకు తెలుస్తుంది క్లియర్గా. ఇక్కడ ఏమిటివి అంటే 28 నుంచి 35వ శ్లోకం వరకు అర్జునుడు ఈ యుద్ధరంగాన్ని నుంచి వెనుకకు వెళ్ళాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 28వ శ్లోకంలో దృష్ట్వేమం స్వజనం కృష్ణ, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి నా వాళ్ళందరినీ చూస్తున్నాను, వీళ్ళందరినీ చూడగానే నా ఒళ్ళు కాళ్ళు చేతులు ఒడుకుతున్నాయి అన్నాడు. చీదంతి మమగాత్రాణి ముఖంచ పరిశుష్యతి, మనం కూడా అత్యంతమైనటువంటి దిగులు చింత బాధతో ఉన్నప్పుడు నోరెండిపోవడం, కాళ్ళు వణకడం, ఒళ్ళంతా చెమట పట్టడం, అసలు మనస్సు పనిచేయకపోవడం, ఎప్పుడు బుద్ధి పనిచేయదు అప్పుడు ఇంకా పనిచేయదు అసలు సున్నా, ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఒక పనికి రెండు పనులు చేస్తూ ఉంటాం, ఒకదానికి ఒకటి చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఇప్పుడు అర్జునుడు బాణం పట్టుకొని వచ్చిన వాడు, వాళ్ళందరినీ చూసేటప్పటికీ వీళ్ళందరినీ నేను చంపాలా అని అనిపించేసి ఒళ్ళంతా చెమటలు పట్టి చేతిలో ఉన్న బాణం జారిపోయింది, చేతిలో ఉన్న బాణం విల్లు జారిపోయింది, పట్టుకోలేకపోయినాడు. ఎందుకంటే వణుకుతున్నది కదా, చెయ్యని వణుకుతుంది, ఏం పట్టుకుంటాడు, క్రింద పడిపోతున్నాడు. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మతో, ఏమిటి నా ఒళ్ళంతా వణుకుతున్నది, బాణం జారిపోతున్నది అని చెప్పి చిన్నగా కూలపడ్డాడు రథంలో. అప్పుడు మాటలు రాని రాక చెప్తున్నాడు కృష్ణ పరమాత్మతో, ఈ యుద్ధం నేను చేయలేను నాయన, నువ్వు రథాన్ని వెనక్కి తిప్పు అన్నాడు. అనురాగం దేనికి దారితీసింది, శోకానికి దారితీసింది, దుఃఖానికి దారితీసింది, ఈ రథాన్ని వెనక్కి తిప్పవలసినది అన్నాడు. ఎందుకని, నేను వీళ్ళందరినీ చంపను, ఎందుకు చంపడం, వీళ్ళందరినీ రాజ్యం కోసమే కదా, రాజ్యం నాకొద్దు, రాజ్యం దేనికోసం, సుఖాల కోసమే కదా, సుఖాలు నాకు వద్దు, నాకేమీ వద్దు అసలు అన్నాడు. మరి ఏం చేస్తావురా అంటే, ఏం చేస్తాను అడవులకు వెళ్ళి పండ్లు ఫలాలు తింటానన్నాడు, లేకపోతే విత్తనం ఎత్తుకుంటానన్నాడు, నాకు రాజ్యం వద్దు, సుఖము వద్దు, ఈ భోగాలు వద్దు, ఇవన్నీ సంపాదించి నేనేం చేయాలి, అవి వచ్చినా కూడా ఒకవేళ వీళ్ళందరినీ చంపిన తర్వాత అవి వచ్చినాయి అనుకోండి, ఏమైనా సుఖంగా ఉంటానా నేను, కనుక వాళ్ళని చంపితే వచ్చే సుఖం వల్ల సుఖం లేదు, యుద్ధం చేయడం వల్ల నాకు అశాంతి, కనుక నేను ఇప్పుడే మానుకుంటే బెటర్ అని చెప్పి తన యొక్క స్వధర్మాన్ని నుంచి మనస్సుని పరధర్మం వైపుకి తిప్పాడు. పరధర్మం అంటే ఏమిటి, సన్యాసి ధర్మం. గృహస్థుడైన అర్జునుడు సన్యాసం తీసుకోవడానికి, అంటే సన్యాసిలాగా జీవించడానికి నిర్ణయించుకున్నాడు. దాన్నే మోహం అంటారు, మోహం అన్నారు. రాగం శోకంగా మారింది, శోకం అవివేకానికి దారితీసి మోహానికి దారితీసింది అన్నారు. అలా దారితీయడానికి కారణం ఏమిటి అంటే మమకారం. ఆ మమకారమే కారణం, నేను అన్ని అపశకునాలనే చూస్తున్నాను, నాకు ఏది మంచి కనపట్టలేదు ఇందులో. ధర్మయుద్ధం మంచిగా కనపడలే అర్జునుడికి, చూడండి ధర్మం మంచిగా కనపడలే, అధర్మంగా కనపడింది. ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ ఆతతాయుల్ని చంపితే నాకు పాపం వస్తుందంటున్నాడు. ఆతతాయి అని చెప్పి అర్జునుడే అన్నాడు. ఎవరిని? దుర్యోధనుణ్ణి. వీళ్ళంతా ఆతతాయిలంటే వాళ్ళని శిక్షించాలా లేదా? వాళ్ళని శిక్షిస్తే నాకు పాపం వస్తుందంటున్నాడు. అంటే వివేకం పోయింది. ఎప్పుడైతే అనురాగం వస్తుందో అప్పుడు వివేకం పోతుంది మనిషికి. ఒక జడ్జి ఉన్నాడండి హైకోర్టులో, నేరం చేసిన వాడు వస్తాడు, ఒక నేరస్తుడు. ఎన్నో నేరాలు చేశాడు, ఒకటి కాదు రెండు కాదు, అనేక నేరాలు చేసి జైలుకి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడికి శిక్ష వేయాలి కదా. అప్పుడు జడ్జి గారు ఏమంటారు, ఈయనకు శిక్ష వేస్తే, ఈ నేరస్తుడికి శిక్ష వేస్తే నాకు పాపం వస్తుందంటే ఎట్లా ఉంటుంది? జడ్జి గారు ఈ నేరస్తుడికి శిక్ష వేస్తే నాకు పాపం వస్తుంది, నేను శిక్ష వేయను అని అంటాడా జడ్జి? అంటే ఒప్పుకుంటాం అట్లా, నువ్వేం జడ్జి వయ్యా అంటాం. నేరస్తుడికి శిక్ష వెయ్యాలి, నేరం చేసిన వాడికి శిక్ష వెయ్యాలి. కానీ నేరస్తుడు నేరస్తుడుగా కనపట్టల్ల జడ్జికి. నేరస్తుడికి శిక్ష వేస్తే పాపం వస్తుందంటున్నాడు. అంటే తప్పుగా చూస్తున్నాడు, అధర్మంగా చూస్తున్నా, ధర్మాన్ని అధర్మంగా చూస్తున్నాడు. శిక్ష వెయ్యవేయడం ధర్మం, శిక్ష వెయ్యకుండా తప్పించుకోవడం అధర్మం. అదేవిధంగా అర్జునుడు ఇక్కడ శిక్షార్హుడైనటువంటి దుర్యోధనుణ్ణి శిక్షించకుండా వాణ్ణి శిక్షిస్తే పాపం అంటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్జున విషాద యోగం అంటే పాపం అర్జునుడు దిగులుగా ఉన్నాడు, అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ అర్జునుడి మనస్సులో వచ్చినటువంటి రాగం ఎట్లా శోకానికి దారితీసింది, శోకం ఎట్లా మోహానికి దారితీసింది, మోహం వల్ల స్వధర్మాన్ని ఎట్లా వదిలిపెట్టాడు, వదిలిపెట్టడం వల్ల కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క అర్జునుడిని ఎట్లా నడిపించాడు, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏదో కథలాగా వింటూ ఉంటే పాపం అర్జునుడు, పాపం అర్జునుడు అంటూ ఉంటాం మనం. అట్లా కథ వింటూ ఉంటే ఏం, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. విషయం ఏమిటి గ్రహించాలి ఇక్కడ మనం. మానసిక బలహీనత ఉంటే నేను నా వాళ్ళు నాది అన్నప్పుడు మనం ఇది తప్పు చేస్తున్నామా సరి అయినదా కాదా అనే ఆలోచన ఉండదు మనకు. అందుకని ధర్మం ప్రధానం. నేను సరి అయినటువంటి మార్గంలో ఉండాలి, నా ప్రవర్తన, నా పనులు, నా మాటలు, నా ఆలోచనలు ధర్మానికి అనుగుణంగా ఉండాలే. కానీ నా వాళ్ళు, నా పిల్లలు, నా కుటుంబం అనే దృష్టితో ఈ యొక్క ధర్మాన్ని మనం మార్చకూడదు. ఏది సరి అయినదో అది చెయ్యాలే, కానీ నా వాళ్ల కోసం సరి కాని దాన్ని చెయ్యకూడదు. నా పిల్లలు, నా కుటుంబం, వాళ్ల క్షేమం కోసం ధర్మం కాని దాన్ని కూడా ధర్మంగా మార్చినట్లుగా మార్చి అధర్మానికి ఒడిగట్టితే అది మహాపాపం. కనుక అర్జునుడు ఇలా చెప్పి కృష్ణ పరమాత్మతో నేను యుద్ధం చెయ్యను, ఇది మహాపాపం అని చెప్పి చెప్తున్నాడు. మోహానికి గురయ్యి రాగం శోకానికి దారితీసింది, శోకం మోహానికి దారితీసి ఏం చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మకే ధర్మం బోధిస్తున్నాడు. హే కృష్ణ, ఇలా గనక యుద్ధం చేస్తే కుటుంబంలో వాళ్ళందరూ చనిపోతే, పెద్దలు, గృహస్థుడు, ఆ గృహ యజమాని చనిపోతే, ఆ స్త్రీలందరూ కూడా అధర్మానికి పాల్పడతారు, వర్ణ సంకరం ఏర్పడుతుంది. అలా వర్ణ సంకరం ఏర్పడటం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా నశిస్తాయి, సంస్కృతి లేకుండా, సంస్కారం లేకుండా పోతాయి. కనుక కుటుంబం జాగ్రత్తగా చక్కగా ఉండాలి అంటే ఆ కుటుంబ యజమాని జీవించి ఉండాలి. కనుక కుటుంబమే సమాజానికి రక్ష, ధర్మాన్ని రక్షించేది కుటుంబమే. యుద్ధం గనక చేస్తే కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతాయి, కనుక నేను యుద్ధం చెయ్యను. అలా కుటుంబాలు కనుక నశిస్తే ఆ గృహంలో శ్రాద్ధ తర్పణాలు చేసేవాడు ఉండడు, పిండ ఉదకాన్ని ఇచ్చేవాళ్ళు ఉండరు. ఆ పితృదేవతలందరూ కూడా ఆ లోకాల నుంచి పడిపోతారు, వాళ్ళకి పిండ ఉదకాలు లభించకపోవడం వల్ల అని చెప్పి ఎన్నెన్నో చెప్తున్నాడు అర్జునుడు. ఒకటే రెండా ఇంతటి మహానష్టాన్ని ఎట్లా మనం చూస్తూ చూస్తూ మన కళ్ళతో చెయ్యడానికి సిద్ధమైనా మనం? ఆ దుర్యోధనుడికి తెలియకపోతే మనకు లేదా బుద్ధి? మనం మాత్రం ఎందుకు చెయ్యాలి యుద్ధం? కృష్ణ పరమాత్ముడు దూతగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? కృష్ణ పరమాత్ముడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. దూతగా వెళ్ళిన వాడిని ఎవరైనా చంపుతారా? చంపాలని ఆలోచన వస్తుందా? రాకూడదు. దూతగా అంటే ఏమిటి? ఒక సందేశాన్ని తీసుకొని వెళ్ళాడు. ఇలా పాండవులకి 5 రాజ్యాలు ఇవ్వు, 5 ఊళ్ళు ఇవ్వు, 5 ఇళ్ళు ఇవ్వు అని చెప్పి అడగడానికి వెళ్ళాడు కృష్ణుడు. దూతగా వెళ్ళిన వాణ్ణి దుర్యోధనుడు బంధించేయాలని చూశాడు కాళ్లతో. ఆ స్టోరీ తెలుస్తా? అసలు భారతమే తెలియదంటే కష్టం. భారతంలో ఈ కథ మనం తెలుసుకోవాలి. దూతగా వెళ్ళిన వ్యక్తిని చంపకూడదు, చంపాలనే ప్రయత్నం చేయకూడదు, ఎటువంటి హాని చేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అటువంటి దుర్యోధనుణ్ణి కృష్ణ పరమాత్ముణ్ణి బంధించడానికి తయారైనటువంటి దుర్యోధనుడు కృష్ణ అర్జునుడికి తెలుసు. తెలిసినా కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ చూసా? నా వాళ్ళు, నా భీష్ముడు, నా గురువు గారు అనేటప్పటికి ఏమేం చూస్తారా మనిషి? సరే అర్జునుడికి సరే, మనకేంటి, మన సంగతి ఏంటి? ఇప్పుడు మన జీవితంలో కూడా ఒక ధర్మమైనటువంటి ధార్మికమైనటువంటి పనులు చేస్తున్నామా లేదా? బయట వాళ్ళు చేస్తేనే తప్పు, మన పిల్లలు చేస్తేనే రైట్. తిరుపతి గుడికి వెళ్తారు అందరూ. వెళ్ళి క్యూలో నుంచున్నప్పుడు వీళ్ళ క్యూ ఎక్కడో ఉంటుంది, ఇంకా చాలా గంటలు పడుతుంది వెళ్ళడానికి, ఇంకా క్యూ జరగడం లేదే జరగడం లేదే. ఏమిటి అంతంత సేపు చూస్తారు దేవుడి దగ్గర? జరగరేంటి తొందరగా అంటాం మనం. అక్కడ వాళ్ళు గుడి పూజారులు ఏమంటారు? జరగండి జరగండి అంటుంటారు. ఏమిటి త్వరగా జరగడం లేదే క్యూ అంటుంటాడు. తన వంతు వచ్చినప్పుడు ఆ క్యూ దాటి ఇటు వస్తాడు. ఇవి రాగానే ఆ పూజారి జరగండి అనకుండా ఉంటే బాగుండు. చిన్న విషయం చూడండి, మనం ఎక్కడో ఉన్నప్పుడు క్యూలో దేవుడి దగ్గర దర్శనం చేసుకున్న వాళ్ళకి తొందరగా వెళ్ళిపోతే బాగుండు వాళ్ళు. మన లైన్ వచ్చినప్పుడు ఇంక కదలడు. వెనక ఎవరున్నారు పక్కన ఎవరున్నారు కదలాలని కూడా ఉండదు. ఉండు, ఇదెక్కడి ధర్మం అంటాడు. స్వార్థం. వాళ్ళ పిల్లలు వీళ్ళందరినీ మొత్తం నువ్వు తీసుకొస్తున్నావు, 10 మందిని తీసుకొచ్చి వీళ్ళందరూ చూసే వరకు క్యూ ఆగిపోవాలి. అంటే నీకొక ధర్మం, వాళ్ళకొక ధర్మం. చూసారా స్వార్థం? మనిషికి స్వార్థం, తనకొక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం. ఈ ఒక్క ఉదాహరణ చెప్తేనే మనకి ఎట్లా ఉంది చూడండి. మన జీవితంలో ఎన్నిసార్లు ఇట్లా మనం ఎన్ని పరిస్థితుల్లో మన యొక్క స్వార్థం కోసం మనం మిగతా వాళ్ళందరికి ఒక ధర్మం, మనకొక ధర్మం ఇలా ఎన్నిసార్లు చేస్తుంటాం ఆలోచించండి. ఇంకా ఎన్నిసార్లు చేయబోతున్నామో కనుక ఇట్లా ఆలోచిస్తే మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. అర్జునుడి పరిస్థితే కాదు, మన పరిస్థితి అంతే. ఇదంతా మన కోసమే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అలాంటి సమయంలో మోహం వచ్చినప్పుడు మనిషి ఏమి మాట్లాడతాడో తెలియదు, ఏమి చెప్తాడో తెలియదు. ఇటువంటి కురుక్షేత్ర యుద్ధ రంగంలో ధర్మస్థాపన కోసం నువ్వు యుద్ధం చేయవలసిన వాడివి, ఇక్కడ నా వాళ్ళు అంటామేమిటి? ద్రౌపది వస్త్రాపహరణం చేసినటువంటి దుర్మార్గులని, ఆతతాయుల్ని నేను చంపను అంటావేమిటి? ఇది తప్పు కదా. కృష్ణ పరమాత్మ మాట్లాడకుండా వింటున్నాడు అర్జునుడు చెప్పేదంతా. ఎందుకని అంటే అర్జునుడు వినే పరిస్థితిలో లేడు. అందుకే మనం కూడా చాలాసార్లు బాగా మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు, మనస్సు ఆందోళనతో ఉన్నప్పుడు, రాగద్వేషాలకు గురైనప్పుడు ఎవరైనా చెప్తే వింటామా? ఒక్కటేస్తాం. అందుకని ఎవరు మన దగ్గరికి రారు. అప్పుడు వీడు చెప్తే వినేటట్టు లేడు. మన పిల్లలు కూడా చూడండి, కులాంతర వివాహం చేసుకుంటామంటే అందరూ మనుషులే కదా, ఎవరిని చేసుకుంటే ఏముంది అని మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అట్లా చేసుకోకూడదు అంటే ఒక్కటేస్తారు, వాళ్ళ దగ్గర మాట్లాడలేరు మీరు అస్సలు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నదే చెయ్యాలి, అదే సత్యం, అదే రైట్ అనుకుంటుంటారు వాళ్ళు, కనుక మాట్లాడలేము వాళ్ళ దగ్గర. అసలు వివాహం ఎందుకు చేసుకుంటారు? వివాహం అంటే వ్యక్తి వ్యక్తికి చేసుకునేటటువంటిదా? అది ధర్మాన్ని నిలపడం కోసం చేసుకునేటటువంటిదే కాని వివాహం ఒక వ్యక్తికి వ్యక్తికి సంబంధం కాదు, కుటుంబాలకి కుటుంబాలకి సంబంధంతో ఉన్నటువంటిది వివాహం అంటే. ఆ వివాహం వల్ల నువ్వు ధర్మాన్ని పరిరక్షించడం కోసం చేసుకుంటున్నావు వివాహం, నీకు పిల్లల్ని కానీ నీకోసం వాళ్ళు చూసుకోవడం కోసం కూడా కాదు, ధర్మరక్షణ కోసం పిల్లల్ని కంటున్నావు, ధర్మం కోసం వివాహం చేసుకుంటున్నావు అనే విషయాన్ని ఆలోచిస్తున్నారా ఇప్పుడు? కనుక ఇట్లాంటివన్నీ రకరకాలు ఉన్నాయి, అనేకమైన విషయాలు మనం బాగా కూర్చొని ఆలోచించాలి. సమాజంలో చూస్తూ ఉంటే వ్యక్తులు ఎందుకు తప్పు మార్గంలో వెళుతున్నారు, కారణం ఏమిటి తెలుసా? ఒకే ఒక్కటి, స్వార్థం. స్వార్థం వల్ల మనిషి అజ్ఞానం వల్ల అవివేకం వల్ల అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరైనా చెప్పినా కూడా మనం వినే స్థితిలో ఉండం. వినని స్థితిలో ఉన్నప్పుడు అవతలి వాడు చెప్పినా ఏం ప్రయోజనం? వనరోదనం అంటారు, చెవిటి వాడి చెవిలో శంఖం ఊదితే ఏం ప్రయోజనం? అదేవిధంగా అర్జునుడికి చెప్పినా కూడా వినే స్థితిలో లేడు, అందుకని యుద్ధం చేయనని చెప్పి కూర్చున్నాడు. 2వ అధ్యాయంలో 10 శ్లోకాల వరకు, ఆ 10 శ్లోకాల సమయంలో అర్జునుడు తన యొక్క నిర్ణయం ఒకవేళ తప్పో నా నిర్ణయం అనే ఆలోచన వచ్చింది. అది విషయం అక్కడ 2వ అధ్యాయంలో 10 శ్లోకాల దగ్గర అర్జునుడు ఆలోచిస్తున్నాడు. ఇంతసేపు ఉపన్యాసం ఇచ్చాను నేను కృష్ణుడికి, అసలు నా నిర్ణయం కరెక్టేనంటావా అని చెప్పి తన మనసుని తన ఆలోచిస్తున్నాడు. ఇక్కడితో 1వ అధ్యాయం అయిపోయింది. ఆ సందర్భం అర్జునుడి యొక్క శోకానికి, సంసారం వ్యక్తం కావడానికి ఒక సందర్భం ఏర్పడింది. ఏర్పడినప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు, శోక రాగ శోక మోహాలకి లోనైనాడు. అలా లోనైనప్పుడు తన యొక్క బలహీనతను తెలుసుకోకపోతే మనిషి, నేను ఇప్పుడు ఎటువంటి సరి అయిన నిర్ణయాన్ని తీసుకునేటట్లు లేను, నాకు ఒక మార్గదర్శనం కావాలి అని తెలుసుకున్నాడు అర్జునుడు. కనుక అలాంటప్పుడు ఒక వ్యక్తి మనకు అవసరం, మనకు మార్గదర్శనం చేసే వ్యక్తి కావాలి అని నిర్ణయించుకున్నాడు. చివరిలో 35 నుంచి 36 నుంచి 47 వరకు అర్జునుడు ఈ యొక్క కుటుంబ ధర్మాన్ని గురించి మాట్లాడాడు. కాలవర కుటుంబ ధర్మం అంటే ఏమిటి, కుటుంబ వ్యవస్థ అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇవన్నీ చెప్పాడు. ఇలా అంతా చెప్పిన తర్వాత చివరికి మళ్ళీ ఒక పక్క, ఇలా నేను నిర్ణయం తీసుకోవడం సరి అయినదా కాదా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు, అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ మోహాన్ని పోగొట్టడం కోసం కృష్ణ పరమాత్మ తన యొక్క పాత్రని, రథసారథి పాత్రని గురువుగా మార్చుకుంటాడు. తాను మార్చుకున్నాడా అర్జునుడు మార్చాడా? అర్జునుడే మార్చాడు. అర్జునుడు అడిగాడు 2వ అధ్యాయంలో ఏం జరిగిందనే విషయాన్ని చెప్తాను. 2వ అధ్యాయంలో అర్జునుడు తన యొక్క నిస్సహాయతను తెలుసుకున్నాడు. అది విషయం, అంటే దీనికి కనెక్షన్. 2వ అధ్యాయం 10 శ్లోకాలు ఈ 1వ అధ్యాయానికి కనెక్షన్. అలా చెప్తే గాని పూర్తి కాదు. అర్థమైందా? అర్జునుడు తన యొక్క బలహీనతని తెలుసుకున్నాడు, నిస్సహాయతను తెలుసుకున్నాడు. మనం సొంత వైద్యం చేస్తే పనిచేయదు, ఇప్పుడు సొంత వైద్యం పనిచేయదు. ఏం చేయాలి అంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వైద్యో నారాయణో హరి అన్నాడు. కనుక కృష్ణ పరమాత్మని అడుగుదాం అని చెప్పి, కృష్ణ నేనేమి ఆలోచించే స్థితిలో లేను ఇప్పుడు, నాకు ఏది మంచిదో అది చెప్పు నువ్వు, నేను అది చేస్తాను అని అన్నాడు. అడిగితే కాని అమ్మైనా అన్నం పెట్టదు అంటారు చూసారా, అడిగితే కాని అమ్మైనా అన్నం పెట్టదు, కానీ నోరు తెరిచి అడగాలి. నాకున్నటువంటి ఈ యొక్క దుఃఖానికి కారణం ఏమిటి, ఈ దుఃఖం ఎలా పోతుంది, నాకు ఏది శ్రేయస్సు, ఏది మంచిది, నాకు మంచి మార్గం ఏమిటి చెప్పండి అని అడిగితే అప్పుడు ఆ గురువుగారు మనకు చెప్తారు. నా పృష్ట కశ్చి బురూయాత్ అన్నాడు. అడగని వాడికి చెప్పవాకు అన్నాడు. నా పృష్ట అడగని వాడికి కశ్చిత్, ఎప్పుడు ఎక్కడ కూడా బ్రూయాత్ నబ్రూయాత్ చెప్పద్దన్నాడు. అడిగితే గాని ఒకళ్ళకి మనం బోధించాలి, అడిగినప్పుడే బోధించాలి. కనుక కృష్ణ పరమాత్మ కూడా వింటూ ఉన్నాడు. ఎంతసేపు మాట్లాడతాడో మాట్లాడి అన్నట్లుగా విని 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 ఆ కృష్ణ పరమాత్మ చివరికి గురువుగా అర్జునుడికి, అర్జునుడు చెప్పాడు 2వ అధ్యాయంలో 1వ భాగంలో, శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుడిగా మారుతున్నాను, నాకు మార్గదర్శనం చెయ్యి, నువ్వే నాకు మార్గదర్శనం చెయ్యాలి, నాకు ఏది శ్రేయస్సు అది చెప్పు అని అడిగాడు. అలా అడగడంతోనే రథసారథి అయినటువంటి కృష్ణుడు జగద్గురు అయినాడు. చూసారా, అందుకని మనిషికి ముఖ్యం కావాల్సింది ఏంటంటే తన తనలో లోపం ఉందని తెలుసుకోవాలి. తన మనస్సులోనే ఏదో ఒక లోపం ఉన్నది, ఆలోచనలో ఒక ద్రోషం ఉన్నది అని తెలుసుకోవాలి. అది మొదటి ఫస్ట్ డయాగ్నోసిస్ అంటారు చూసారా. రోగం, రోగం ఎక్కడరా ఉంది అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పి తెలుసుకోవాలి ముందు. నా మనస్సు కృంగిపోయి ఉన్నది, నేను ఎటువంటి నిర్ణయాన్ని తీసుకునే స్థితిలో లేను, సరి అయిన నిర్ణయాన్ని, నా నిర్ణయం తప్పు కావచ్చు కనుక నా నిర్ణయాన్ని సరి చెయ్యండి అని చెప్పి అడగాలి. అలా నిర్ణయం రావడమే ఒక మొదటి మెట్టు. హాఫ్ సొల్యూషన్, రికగ్నిషన్ ఈజ్ హాఫ్ సొల్యూషన్. డాక్టర్ గారు రోగాన్ని డయాగ్నోస్ చేయకుండా మందిస్తారా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా ఎవరన్నా? రోగి తనకు రోగం ఉన్నది, నాకు ఈ బాధగా ఉంది కనుక మీరు నాకు సహాయం చేయండి, ఈ రోగాన్ని పోగొట్టండి అని అడిగితే కదా డాక్టర్ మందిస్తాడు. అసలు రోగికి రోగం ఉన్నదనే తెలియకపోతే, రోగికి తనకు ఒక రోగం ఉన్నదనే తెలియకపోతే డాక్టర్ గారు మందిస్తారా? మరే రారా నీకు మందిస్తానంటారా డాక్టర్ గారు? అసలు రోగికి రోగం ఉన్నదని ఆ బాధ తెలియాలి, అవునా? ఏదో ఒక రోగం ఎక్కడ ఉన్నదో వాడికి తెలియాలి. ఇక్కడ నొప్పిగా ఉంది, అక్కడ నొప్పిగా ఉంది, ఈ బాధ ఉంది, అది ఉంది, ఇదో చెప్పాలి కదా. అది తెలియనంత వరకు వైద్యుడు వాడికి వైద్యుడు కాదు, ఆ వ్యక్తికి వైద్యుడు కాదు. కనుక రోగి తన రోగాన్ని గ్రహించాలి ఫస్ట్, 1. అది అయిన తర్వాత రోగి ఫలానా రోగం ఉన్నది నాకు అని చెప్పి డాక్టర్కి చెప్పాలి. అప్పుడు డాక్టర్ ఏం చేయాలి? దా ట్రీట్మెంట్ ఇస్తానంటారా ముందే, ఏం రోగనైనా ఉండి పరీక్ష చేస్తానంటాడు కదా. కంటి ఆపరేషన్ చేయాలంటేనే వెళ్ళంగానే ఆపరేషన్ చేస్తారా? 10 రోజులు టెస్టులో పెడతారు మనల్ని. ఏం చేస్తారు? బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు, అన్ని రకాల టెస్ట్లు మీకు బాగా తెలుసు అండి. ఎన్ని టెస్టులు చేసి అన్ని నార్మల్గా ఉంటే అప్పుడు ఆపరేషన్ టేబుల్ మీదకి ఎక్కిస్తారు. టెస్టులు చేయకుండా ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకెళ్లరు కదా. అందుకని ఆ రోగాన్ని కనుక్కోవాలి. ఏమిటి ఆ రోగం? దాన్ని కనుక్కున్న తర్వాత ఇది ఫలానా, దీనికి ఈ వైద్యం అని చెప్పి డాక్టర్ గారు నిర్ణయిస్తారు. రోగాన్ని నయం చెయ్యండి, నాకు ఈ బాధ అని చెప్పి రోగి గ్రహించాలి. అప్పుడు రోగి ఏం చేయాలి? నాకు అది మందివ్వండి చెప్తుంటాడు రోగి. చెప్పచ్చా, నాకు ఈ యొక్క చికిత్సని మీరు చెయ్యండి అని చెప్పి అడగాలి. అంతేగాని మీరు ఆ మందు రాసి ఇవ్వండి, ఈ మందు రాసి ఇవ్వండి అని చెప్పి అడుగుతారా డాక్టర్ని? అడగరు కదా. ఈ రోగి ఏం చెప్పాలి? నాకు ఈ బాధ ఉన్నది అంతవరకే చెప్పాలి. అప్పుడు డాక్టర్ గారి పని ఏంటి? డయాగ్నోస్ చేస్తారు, ఏ రోగం ఉంది. అన్ని టెస్ట్ చేశాను ఆయన, నీకు ఈ రోగం ఉన్నది అని. తర్వాత ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఎవరు నిర్ణయం చేసేది? రోగే డాక్టర్ గారా? డాక్టర్ గారు ఎన్ని రోజులు ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్ ఆయన నిర్ణయిస్తారు? అవునా? కనుక ఈ రోగి ఆ డాక్టర్కి సరెండర్ అవ్వాలా లేదా? లేదు డాక్టర్ గారు, మీరు 2 రోజుల్లో ఇవ్వండి, 3 రోజుల్లో ఇవ్వండి, షార్ట్ ట్రీట్మెంట్, ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఎవడన్నా డాక్టర్ దగ్గరికి పోయి? మాట్లాడకూడదు కదా. ఒక్కసారి మనకి ఈ సమస్య ఉన్నది అన్న వారికి చెప్పిన తర్వాత ఇంకా వారి ఇష్టం. ఆ డాక్టర్ చేతిలో పెట్టాలి మన ప్రాణాలన్నీ, మన జీవితం అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. ఇంకా మనకి ఏ హక్కు లేదు మాట్లాడటానికి, మనకేం తెలియదు కదా. ఏం తెలుసు మనకు? ఆయనంటే చదువుకున్నాడు ఈ వైద్య రంగంలో, ఎక్కడ ఏ వ్యాధి దేనికి ఏం చేయాలని చెప్పి ఆయనకి తెలుసు, నాకేమీ తెలియదు కదా. అప్పుడు ఆయన ఎప్పుడైతే మనం పూర్తిగా ఆయనకి సరెండర్ అవుతామో అప్పుడే, అందుకనే వాడు సంతకాలు కూడా తీసుకుంటారు. ఆపరేషన్ చేసేటప్పుడు చూసారా, సంతకం తీసుకొని ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు పెట్టించుకొని అన్ని తీసుకొని కానీ వాళ్ళు ఆపరేషన్ టేబుల్కి ఎక్కించారు. అవునా? అంతే ఏమిటి మన అర్థం? డాక్టర్కి శరణాగతం అయిపోవాలి, అప్పుడు డాక్టర్ గారు మన ప్రాణాన్ని రక్షిస్తారు ఆయన. ఇదంతా చెప్తే బాగా అర్థమవుతుంది మీకు. అదేవిధంగా అర్జునుడు తన యొక్క సంసార రోగాన్ని గ్రహించాలి, తన నిస్సహాయతని గ్రహించాలి, నా అంతటా నేను ఈ యొక్క దుఃఖాన్ని నుంచి బయటపడలేను అని గ్రహించాలి. గ్రహించాడు అర్జునుడు. గ్రహించడం వల్లనే, హే కృష్ణ పరమాత్మ, నాకు ఈ దుఃఖం పోయేటట్లుగా లేదు, నా చేతుల్లో లేదు, నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు సంసార రోగం పోగొట్టుకోవడానికి. వెళ్ళిన తర్వాత ఇంకేం మాట్లాడకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారు ఏం చెప్తే అదే, డాక్టర్ గారు ఎంత బిల్లు వేస్తే అంత, ఏం మందు రాసామందు అనుకుంటారా లేదా? ఏమన్నా అడుగుతావా మళ్ళీ? అదేవిధంగా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన సంసార రోగాన్ని పోగొట్టడానికి ఆయనకి మనం పూర్తిగా శరణాగతులం అవ్వాలి. మన దుఃఖాన్ని, మానసిక దుఃఖాన్ని పోగొట్టడానికి ఆ గురువుగారి దగ్గర మనకు చికిత్స పొందడానికి, వైద్యం చేయడానికి ఆయన దగ్గర ఒక శాస్త్రం అనే ఔషధం ఉంది. శాస్త్ర ఔషధం, గీతా శాస్త్ర ఔషధం ఉన్నది. ఆ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఔషధం ఇచ్చేటప్పుడు కూడా కొన్ని పథ్యాలు చెప్తారు కదా, అది తినవాకు, ఇది తినవాకు, అది తినకుండా ఇది తినకుండా ఉంటూ ఇది మందులు వేసుకుంటూ ఉంటే పనిచేస్తుంది. లేదు లేదు అన్ని తింటాను, నాకు షుగర్ ఉంది, రోజు 2 రసగుల్లాలు 3 రసగుల్లాలు తింటానంటే ఎట్లా? ఫలాన్ని తిను ఫలాన్ని తినకూడదు అని చెప్పి చెప్తారు కదా, అవన్నీ పాటించాలి. అవన్నీ పాటించాలి, పాటించకపోతే మందులు పనిచేయవు. అదేవిధంగా ఈ యొక్క ఆత్మ విద్యని, అజ్ఞానమే రాగానికి, శోకానికి, మోహానికి కారణం. కనుక కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో 4 విషయాలు చెప్తారు. 1, అర్జున శరణాగతి, అర్జున శరణాగతి. 2, జ్ఞానయోగ, జ్ఞానయోగం, ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు, ఆత్మజ్ఞానమే వైద్యం. 3, ఆ ఆత్మజ్ఞానాన్ని, అది మందు అనమాట, మెయిన్ మెయిన్ ట్రీట్మెంట్, దానికి కావలసినటువంటి పథ్యం ఏమిటంటే కర్మయోగ, కర్మయోగ అనుష్ఠానం చెయ్యాలి మనిషి. ఆ కర్మయోగాన్ని పాటిస్తూ జ్ఞానయోగాన్ని అభ్యాసం చేస్తే ఆ కర్మయోగం ద్వారా ఈ జ్ఞానయోగానికి అర్హుడవుతాడు. అలా అర్హుడైనప్పుడు ఈ జ్ఞానయోగం పనిచేసి జ్ఞానాన్ని పొందితే, ఆ జ్ఞానం పొందిన తర్వాత అంటే రోగం నయమైపోయిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎట్లుంటాడు? ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. అవునా? ఇక్కడ అజ్ఞానం మానసిక రోగం, దానివల్ల అనురాగం, శోకం, మోహం ఇవన్నీ కూడా ఒక్కొక్క కంప్లైంట్ అన్నమాట. ఇవన్నీ పోవడానికి మార్గం జ్ఞానం. సో జ్ఞానం వల్ల అజ్ఞానం పోతే, అజ్ఞానం వల్ల అవివేకం పోతే, అవివేకం పోవడం వల్ల రాగ శోక మోహాలు పోతే ఫుల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జ్ఞానం వచ్చేసింది, వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడు ఆ వ్యక్తి? స్థిత ప్రజ్ఞస్య కా భాష, అక్కడ చెప్తారు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? జ్ఞాని. అందుకని ఈ ప్రపంచంలో ఎవరు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి, జ్ఞాని. ఆత్మజ్ఞాని మాత్రమే మానసికమైన ఆరోగ్యవంతుడు, మరెవ్వరూ కాదు. శారీరక ఆరోగ్యం గురించి మనం మాట్లాడటం లేదు ఇక్కడ. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం మనిషికి. ప్రపంచం అంతా కూడా మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. మానసిక అనారోగ్యం ఏమిటి? ఒక్క మాటను చెప్పాలి, అజ్ఞానం. ఆత్మ అజ్ఞానమే మానసిక అనారోగ్యం. నువ్వు ఎవరో నీకు తెలియకపోవడమే అజ్ఞానం. నువ్వెవరో నీకు తెలియకపోవడం వల్ల నీలో అనురాగం, శోకం, మోహం అన్నీ గూడుగట్టుకోనున్నాయి. అభిమానం, ఈగో అంటారు చూసారా, అహంకారం, కోపం, పాపం, ఈర్ష, అసూయ, అబ్బా ఇలా చెప్తూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఇటువంటివన్నీ మనస్సులో ఉండడం వల్ల ఆ వ్యక్తి అనారోగ్యవంతుడు అని చెప్పి శాస్త్రం నిర్ణయించింది. నేను చెప్పలేదండి, ఇలా చెప్తే ఎవరు ఒప్పుకోరు. అందుకే శంకరాచార్య వారు ఈ ప్రపంచం మొత్తాన్ని ఏమన్నారు తెలుసా, మెంటల్ హాస్పిటల్ అన్నారు, భ్రాంతి ఆలయం. మెంటల్ హాస్పిటల్ అంటే ఎవరన్నా నమ్ముతారు అసలు? అది శాస్త్రం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. శాస్త్రంలోకి నిగూఢంగా చదివి తెలుసుకున్న వాళ్ళకి ఈ వార్త సత్యమని తెలుస్తుంది. ఆత్మ అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ మానసిక రోగులే. ఎందుకంటే ఆ మనస్సు చంచలం, ఆ మనస్సులో దుఃఖం, కామం, క్రోధం, లోభం, అజ్ఞానంతో నిండిపోయి కలుషితమై ఉన్నది ఆ మనస్సు. ఆ మనిషి వల్ల వాడికి సుఖం లేదు, అవతల వాళ్ళకి సుఖం ఉండదు. సుఖం ఉన్నట్లుగా కనపడతారు బయటికి, మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. అట్లాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది మనిషికి. చూడటానికి టిప్ టాప్గా సూట్ వేసుకుంటాడు, సూట్ వేసుకుంటారు, పట్టు పట్టు చీరలు కట్టుకుంటారు, కానీ ఒక కాస్త ఒక రెండు మాటలు మాట్లాడితే చాలు, బయటపడిపోతుంది వాళ్ళ బండారం అంతా. అర్థమైందా? వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు మనుషుల్లో. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం ఇటువంటివన్నీ కూడా వెతికినా కనపడవు మనుషుల్లో. దయ, కరుణ మనుషులో, వివేకం ఇట్లాంటివన్నీ వెతికినా కనపడవు మనుషులు. కారణం ఏంటో తెలుసా? ఒక్కటే ఒక్కటి, అజ్ఞానం. అజ్ఞానం వల్ల మనిషి ఎంత పతనం అవుతాడో తెలుసా? జీవితం వృధా అవుతుంది మనిషికి. మనం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోకుండా ఈ యొక్క జ్ఞానం ఏమిటి, వివేకం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు టైం లేదు. ఎందుకయ్యా అంటే పొద్దున్నేస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇల్లు కట్టుకోవడం, పిల్లల్ని కనడం, వీళ్ళని పోషించడం, పెంచడానికే సరిపోతున్నది. టైం ఎక్కడుంది? స్వామిని, టైం లేదు స్వామిని. ఈరోజు క్లాస్కి రాలేను, వచ్చే వారం కూడా క్లాస్కి రాలేను. ఇదే కదా మనం, మనకు అదేంటి ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. అట్లా ఉంటే అన్ని సమస్యలు, కుటుంబ సమస్యలు, శారీరక బాధలు, ఈతి బాధలు అంటారు వాటిని. శారీరక బాధలు, శారీరక అనారోగ్యం. మనం బాగుంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం, ఇంట్లో వాళ్ళు బాగుంటే మనకు అనారోగ్యం, ఇద్దరం బాగుంటే మనసు ఏదో ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది పని ఇని అంటే ఏదో ఒకటి. ఒకటే రెండా? రెగ్యులర్గా ఒకళ్ళు వస్తారు క్లాస్కి, ఎవరు తెలుసా? గురువు గారు. రెగ్యులర్గా క్లాసుకు వచ్చేది ఒకే ఒక వ్యక్తి, అది గురువు గారు. అది సన్యాసి అయితే, ఆయన కూడా గురువుగా గృహస్థుడైతే పాపం మరి అక్కడికక్కడికి వెళ్ళాలి కదా. అందుకని సన్యాసి గురువు అయితేనే, ఎందుకంటే సన్యాసికి ఏమి ఉండదు కదా. అందుకని మనం ఏం చెప్తున్నాం, రోజు చదవకపోయినా కనీసం వారానికి ఒకసారి వచ్చి చదివితే మన మానసిక రోగం లాంటి అజ్ఞానం తొలగడానికి వైద్యం గురువు కృష్ణ పరమాత్మ చెప్పే వార్తలు, ఈ భగవద్గీత శాస్త్రం అనే ఔషధం ద్వారా మనం చిన్న చిన్నగా అర్థం చేసుకుంటాం. ఏమండి తొందర తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వగానే రికవర్ అవుతారా? వ్యాధి నయమవుతుందా వెంటనే? ఐఎమ్ ఫైన్ అంటారా ఒకే రోజు? ఇప్పుడే కోలుకుంటున్నానండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానండి అంటావా లేదా? ఇది అంతే, నెలలు వారాలు వారాలు నెలలు సంవత్సరాలు చదవంగా 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 గురువు గారి దగ్గర చక్కగా చదవాలి. శ్రద్ధతో భక్తితో చదివితే ఎలాగైతే అర్జునుడు కృష్ణుడికి రథసారథిని గురువుగా మార్చుకున్నాడు చూడండి, ఎంతటి భాగ్యవంతుడు అర్జునుడు. కనుక అటువంటి అర్జునుడు కృష్ణుల సంవాదమైనటువంటి ఈ యొక్క భగవద్గీత ద్వారా మనం కూడా ఈ మానసిక రుగ్మత అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఆత్మజ్ఞానం అనేటువంటి ఔషధాన్ని మనం స్వీకరించాలి. మనం మానసికమైన బలాన్ని పొందాలి. పొందకపోతే రాబోయేటటువంటి సంవత్సరాలు జీవితం అంతా కూడా దుఃఖప్రాయం అవుతుంది. కనుక దుఃఖం రాకూడదు మనకు, ఎటువంటి దుఃఖానికి నేను లోను కాకూడదంటే నా మనస్సుని మనం మార్చుకోవాలి. ఎలా మార్చుతామంటే నీ మనస్సుని నీ బుద్ధిని మొత్తాన్ని గురువుగారి చేతిలో పెట్టు. ఆ గురువుగారు ఏం చేస్తారండి, ఆయన శాస్త్రంలో పెడతారు, నిన్ను ముంచుతారు, అట్లా తీసుకెళ్ళి డిప్ చేస్తారు. ఒకసారి ఆ శాస్త్రంలో ముంచితే చాలు, నాలుగు సార్లు ఏమంటారు, అలా మునగడానికి సిద్ధంగా ఉండాలి కదా, సమయం ఇవ్వాలి కదా మనం. అంతటి సమయాన్ని మనం ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఇటువంటి జ్ఞానం ఔషధం అనే భగవద్గీతని మనం ఇక్కడి నుంచి రెండవ అధ్యాయం నుంచి మొదలవుతుంది. జ్ఞానయోగం కర్మయోగం రెండవ అధ్యాయం వేదాల యొక్క సారం. వేదం మొత్తంలో ఏం చెప్పబడింది, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనేది అక్కడ చెప్పబడింది. పదిహేడు అధ్యాయాలు అంటే మూడవ అధ్యాయం నుంచి పదిహేడవ అధ్యాయం వరకు ఏం చెప్పబోతున్నారని చెప్పి ఒక్క అధ్యాయంలో వచ్చేస్తుంది రెండవ అధ్యాయం. అది గనక విన్నాము అంటే మిగతా అధ్యాయాలన్నీ వినడానికి అర్హత. ఆ ఒక్క అధ్యాయం వినలేదనుకోండి, ఆ మిగతా అధ్యాయాలు అర్థమయ్యి కాకుండా ఉంటాయి. అందుకని రెండవ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటిది. అది సారం అన్నమాట, వేదాల సారం. ఔషధం అక్కడే ఉన్నది. ఆ ఔషధాన్ని ముందు స్వీకరించి రోజు కొంచెం కొంచెం సిప్పు చేయాలి. కొంచెం కొంచెం అంటే నిజంగా కాదు, ఇంటికి వెళ్ళి మళ్ళీ నెమరు వేసుకోవడం, చదవడం, శనివారం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూడటం. ఆ సమయంలో ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు ఆ యొక్క సమయాన్ని మనం మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనం ఆ కార్యక్రమాన్ని ఆ భగవద్గీత బోధన్ని ఉపయోగించుకుంటే మనం చరితార్థులం అవుతాం. అది ఇంతటితో ఈ యొక్క మొదటి అధ్యాయం పూర్తి అయింది. అర్జున విషాద యోగం. వచ్చే వారం నుంచి రెండవ అధ్యాయం సాంఖ్య యోగం మొదలు పెడతాం. పుస్తకాలు లేని వాళ్ళు కౌంటర్ల పుస్తకాలున్నాయి, తీసుకోవచ్చు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.